的吗？ఇప్పుడు మనం చదువుకునేటువంటి నామాల్లో లలిత నామాల్లో ఉంది సరస్వతి మంత్రం. ఎదురుగుండానా అమ్మ సాక్షాత్కరమైంది. అయ్యమన్నటువంటి బీజాక్షరమా దేవి భాగవతంలో నుంచి మనకు ప్రసాదితమైనది, గురుముఖస్థుగా ప్రవహించింది. ఇది సరస్వతి అమ్మవారి బీజాక్షరం. కనుక పోని ఆ స్తోత్ర పుస్తకం అయితే తెచ్చుకోలేదు, పోని దాని కంటే చూడలేదు. ఇది ధారణ చేయండి, ఎక్కడుంటే అక్కడ ధారణ చేయండి. అప్పుడు ఎన్ని అష్టోత్తరాలు అయిపోతాయో, అదేం లేదా, ఎన్ని అష్టోత్తరాలు అయిపోతాయండి. మన సరస్వతి ఇది అసలు పైకి ఒకసారి అండి, లోపల లోపల బోళ్ళని సార్లు సరిపోదు. అందుకని ఓహో ఈ తేలిక ఉపాయం ఏదో మన వాళ్ళు ఉపాయం ఆలోచించుంటారు, అందుకని అందులో పడి వీళ్ళు పుస్తకాలు తెచ్చుకోలేదన్నమాట అనుకున్నానండి. ఎలా ఉందంటే, నాన్న కొడుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఊరుకోండి, మీరు ఎప్పుడు అలా కోపడుతుంటారు, ప్రొద్దురంతా చదువుకున్నాడు పిల్లాడు తెల్లార్జాం లేసి, మళ్ళీ ఇప్పుడు 9 కూడా చదువుతాడా ఏంటి అన్నట్టుగా అని చూస్తుంటే, ప్రొద్దురేమో మా గురు సోదరులేమో అష్టోత్తరం తెచ్చుకోలేము, మీకు ఎవరికి శ్రద్ధ లేదన్నారు. ఇప్పుడు చూస్తేనేమో సూక్ష్మంలో మోక్షం, కానీ ఈ మంత్రం మాత్రం వారు చెప్పకపోతే కదా, మా గురు సోదరులు చెప్పినటువంటిదే కదా కదా, రోజు మనం అనుకుంటున్నటువంటిదే కదా, కాకపోతే తెలీలా అనుకోవాలి అని కొంతమందికి. ఇంకా చదువు రానటువంటి పిల్లలకి వాళ్ళ చేత అనిపించడం కానీ మంత్రాన్ని, లేక పెద్దవాళ్లు వారి పేరు తలుచుకుని వాళ్లు గనక కొంత సాధన చేసినట్లయితే, ఆ ఉపాసన ద్వారా వారు చేసిన ఉపాసన తర్వాత వారికి తీర్థం అది ఇచ్చినట్లయితే వారికి తప్పకుండా చదువులు రాకే అవుతాయండి, తప్పకుండా చదువునిస్తుంది తల్లి. అసలు మన ఆయుర్వేద మందుల్లోనే ఉంది సరస్వతి లేహ్యం అని, మరుపున్నటువంటి వాడికి, నోరు తిరగనటువంటి వాడికి ఆయుర్వేద మందుల్లో ఉంది సరస్వతి లేహ్యం అని, చూర్ణము కూడా ఉంది. మనకి ఇక్కడ తక్కువ చేశాడండి భగవంతుడు, కాని తనకు తానే తక్కువ చేసుకుంటున్నాడు. ఉన్న సమయాన్ని మంచం మీద, సోఫాలోన, ఫ్రెండ్స్ తోన, రోడ్డు మీద, షాప్స్ లోన, ఇంకా ఏం ఆలోచిద్దామా, ఇంకేం చేద్దామా అనుకునే లోపల మృత్యుకాలం ఆసన్నం అవుతోంది, కంగారు పడిపోతున్నాడు. జరగనే జరిగిపోతున్న తర్వాత గురుదేవులు అలా చెప్పలేదుగా మనకి, ఇలా చెప్పారు, ఎక్కడికక్కడ నిండు కుండలాగా కూర్చున్నావా నీ దగ్గరికి అందిస్తున్నా, పడుకున్నావా నీ దగ్గరికి అందిస్తున్నా, నడుస్తున్నావా నీతో పాటే ఉంటున్నా, పరుగు పెడుతున్నావా నువ్వు పడకుండా చేస్తున్నాగా, ఎంత దయాడు అండి. అందుకని ఇప్పుడు ఈ అసలు దేవతా మందిరం ఎక్కడున్నది, నువ్వు శాండిల్ ఉడ్డుతో కట్టక్కర్లే, శాండిల్ ఉడ్డుతో కట్టినా ఇంట్లో వదిలిపెట్టి వచ్చో, ఇప్పుడు తాళం పెట్టి మార్బుల్తో కట్టినా వదిలిపెట్టి వచ్చో, గ్రానైట్ తో కట్టినా వదిలిపెట్టి వచ్చో, దానికి నేను బంగారం కొమ్ములు కూడా చేయించానండి మా ఇంట్లో దేవతా మందిరానికి, ఏం లాభం, తాళం పెట్టి బయటకు వచ్చేస్తున్నావు. మరి బంగారాలన్నిటికంటే విలువైనటువంటి బంగారు కొండ తనకు తానుగానే స్వయం ప్రతిష్ఠ అయినటువంటి ఈ ఉపాధిని ఎంతవరకు ఎక్కడి వరకు ఏం చేద్దామని ఎలా చూసినా కూడా ఈ మందిరము, ఈ అర్చన ఉన్నదే తనకు తాను చేసుకునేటువంటి అర్చన. ఏ పూలతో సంబంధం లేదు, ఏ పళ్ళతో సంబంధం లేదు, నువ్వు చేసిన ప్రతి కదలిక మధురమైనటువంటి సుభావన అనేటువంటి మంచి భావనలతో అర్చన చేసుకుంటూ ఉంటే ఎవరికి వెళ్తుందండి అది, తనకి. నిజమైన నాదుడు ఆ పూజనే అనుగ్రహించారు గురుదేవులు ఎప్పుడు, ఎందుకంటే స్వామివారు కూడా అర్చన విధానంలో కూడా ఎక్కడా స్వామివారు చెప్తుండేవారు, తామె పూలు మాల కట్టుకునేవారట, పూలు కట్టేవారి దగ్గరికి వచ్చి చెప్తుండేవారు, నేనే పూలు కోసుకునేవాడిని, నేనే పూలు దండ కట్టుకునేవాడిని మా అమ్మకి, జగన్మాతకి అలంకారం చేసుకోవడానికి, అన్ని నాకు నేనే చేసుకునేవాడిని. కానీ ఇలాగా ఏది పడితే అది మాట్లాడుతూ తుంపర్లన్నీ పడుతూ ఉంటే అలా చేసేవాడిని కాదు, నోటికి గుడ్డ కట్టుకుని అది కూడా అవసరమైతేనే మాట్లాడుతూ పూలు కట్టుకునేవాడిని. అంటే ఏదైనా ఒక క్రియ చూపించాలన్నా కూడా అవతార పురుషుల ద్వారా చూస్తేనే, ఆ కదలికలో చూస్తేనే మన మనకి ఏమవుతోంది, జాగృతం అవుతోంది మనలో, మనలో కూడా చేసేటువంటి సేవకి సార్థకత వస్తుంది. నోటికి గుడ్డ కట్టుకునేవాడు అంతేగా చూపించారు, గబుక్కున గబగబా కూర్చుని ఎలా పడితే అలా కూర్చుంటే ఆ దారం కాళ్ళ మీద పడుతుంది. అందుకని కాళ్ళ మీద బట్ట వేసుకోవాలి, కాళ్ళ మీదకి దారం రాకూడదు, పూలు పడకూడదు, నోటి ద్వారా తుంపర్లు పడకూడదు, నీ మనసులో దురాలోచనలు రాకూడదు. ఇన్ని నిష్టలు వారు తీసుకున్నారట, అంటే మనకి ఇవ్వలేదా, మనకు కూడా ఇచ్చారు. వింటే బాగుపడతాం, వినకపోతే చెడిపోతాం, అంతే ఒక్కడే సూక్ష్మం. అసలు ఒక పువ్వు పెట్టారు అంటే అమ్మ దగ్గర ఇప్పటికీ చూడండి ఎలా ఉంటుందో, ఎంత అందంగా పెట్టుకుంటారో వారు అమ్మవారికి, ఎంత అందంగాను. ఆ పువ్వు నలిగిపోతుందేమో, ఆ పువ్వు ఎక్కడ బాధపడుతుందో, సున్నితంగా ఎక్కడ పెట్టాలో తీసుకువెళ్ళి అక్కడ అంత సున్నితంగా అందంగా ఆ చేతిలో ఆ పువ్వుని చూస్తేనే అనిపిస్తుంది మనకి, అబ్బాయా ఆ పువ్వు ఎంత ధన్యత చెంది ఉన్నదో కదా. అంతేకాదు అందరికి ప్రసాదం పెడుతుండేవారు, వారికి అక్కడ దేవతారాధన ఎంతదో, దేవతార్చన ఎంత గొప్పగా చేస్తుండేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ సేవ చేసేటప్పుడు కూడా అంత మాధుర్యంగాను ఆనందతనమయతతోనూ చేస్తుండేవారు. అందరికీ అన్నం కలిపి ఆశ్రమం కూర వండి అన్నం కలిపి అందరికీ ముద్దలు పెడుతుండేవారు. ఎంత ఆనందంగా అంటే వారు వారు అమ్మకి తినిపించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎవరు వాళ్ళ పిల్లలకు కూడా పెట్టలేదన పెడుతూ పైపై తంటున్నారు పిచ్చి మొహాలు. మీకెవరు పెడతారా, మీకెవరు పెడతారు, మీ ఆకలే మీకు తెలియకుండా ఉన్నది, మీకెవరు పెడతారా, పాపం తినండి బాగా తినండి కడుపు నిండా తినాలి సుమా, పాపం ఎవరు పెడతారు చెప్పండి, మీకు మీకు ఎవరున్నారని పాపం. అంటే అక్కడ తినే వాళ్ళందరికీ వెనక ఎవరన్నా ఉన్నా కూడా ఎవరు గుర్తుకొచ్చేవారు కాదు, ఎందుకని ఆ పెడితేగా అంత ప్రేమను చూపిస్తేగా అంత హాయిగా అంత ఆనంద మకరందాలుగా. మరి గుమ్మడికాయ బెల్లం కూర వేసి బెల్లం కూర, ఇవాళ బెల్లం కూర అనుకుంటారు, ఇవాళ బెల్లం కూరేనండి ఓయ్, పైగా అదో మెను మాకు గురుదేవులు గుమ్మడికాయలు ఉన్నాయి కదూ, వెళ్లి బెల్లం వేసి ఆ కూర వండుకురా, దానికి ఒక రెండు సేర్లు ఒక మూడు సేర్లు లెక్క కూడా చెప్పేవారు, నాకు గుర్తులేదు కానీ బియ్యం కూడా, కానీ పావుసేరు అర్ధసేరు మాత్రం ఏనాడు జరగల, సేరు కూడా ఎప్పుడు వండల, ఇంకా ఎక్కువే వండి తీసుకురా అనేవారు. ఒక బేసిన్లో కూరంతా వంపేయమని, పల్లెల్లో ఆ అన్నమంతా వంపి ఆ అన్నమంతా కలపమని, తాము కూడా కలుపుతూ రండి తినండి అంటూ ఉంటే కొంతమంది ఏమో బాబూజీ అబ్బా గురుదేవులు తినిపిస్తున్నారని దగ్గరికి వస్తుంటే, కొంతమంది బాబోయ్ పక్కకెళ్తే దగ్గరికి వెళ్తే ఎంత తినిపిస్తారో ఏమో అనుకుని దూరంగా ఉంటేనే అని దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటే పిచ్చి మొహాలు, నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు నా దగ్గరికే అని పెడుతూ ఉంటే ఈనాడు ఎర్రి మొహాలు వేసుకుని అయ్యో అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే నాకు ఇంత పెట్టారే ఉడుకుమొత్తనం వచ్చిందే ఆనాడు, ఇంత పెడుతున్నారే అనుకున్నామే, ఇప్పుడు ఈ రోజు అలా పెట్టే వాళ్ళు లేకపోయారే అని ఇంత బాధపడితే మాత్రం ప్రేమని ఎవరిస్తారు, ఎవరు చూపిస్తారు, ఎవరు పెట్టేవాళ్ళు, తనాన్ని చూసుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎవరున్నారు గనక. అందుకని ఆ ప్రేమ అమ్మకి ఎంత పవిత్రంగా వారు నివేదన పెట్టుకునేవారో అందరికి పెట్టేటువంటి సమయంలో కూడా అంత మాధుర్యంగా పిన్ డ్రాప్ సైలెంట్, మళ్ళా ఎవరం గోల చేయడానికి కూడా వీళ్ళుండేది కదా అక్కడ. గురు కృప ఒక్కసారి కాదు ఎన్నిసార్లు ఈ గుమ్మడికాయ బెల్లం కూర, అందుకనే మనకు గుమ్మడికాయ బెల్లం కూర ఉండమని. ఎవరిస్తారండి ప్రేమను, ఎవరిస్తారు, ఎన్ని చూస్తే మాత్రం వస్తుందది. మరి అర్చన ఎట్లాంటిది, అర్చన ఎట్లాంటిది, దేవత అర్చన అనేటువంటిది దేవత సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ దేవత యొక్క అఖండ స్వరూపాన్ని తాను గుర్తించి తాను అనుభవిస్తూ అది చేసేటువంటి అర్చన ఉన్నదే. అది ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, ఇవాళ పూలు లేవండి పూజ చేయడానికి అన్నానికి లేదు, ఇవాళ స్నానం చేయలేదండి ట్రైన్ లో ఉన్నాను అర్చన చేయలేదు అన్నానికి లేదు, ఎందుకని? అక్కడ కూడా అవకాశం ఉన్నది మనకి. నువ్వు తినడం మానేస్తున్నావా ట్రైన్ లో వెళ్తూ? ఇదొక వంక. నువ్వు తినడం మానేస్తున్నావా టైంకి? టిఫిన్ వస్తే టిఫిన్ కొనుక్కు తింటున్నావు, భోజనం వస్తే భోజనం కొనుక్కు తింటున్నావు, ఫ్రైడ్ రైస్ వస్తే ఫ్రైడ్ రైస్ కొనుక్కు తింటున్నావు, కాఫీ వస్తే వచ్చిందని పోనీ ఉంటున్నాను. అది ఇది అనలేనులా. వచ్చినటువంటి దాన్ని ముందుకు వెళ్ళనివ్వటంలా. అక్కడ స్టాప్ అయ్యే వెళ్తున్నాడు వచ్చిన వాడు, ప్రతివాడు అమ్మకం వాడు. అదొక సరదా కొంతమందికి, ట్రైనుల్లో ప్రయాణం చేసే వాడికి ఒక సరదా. వచ్చే ప్రతిదీ అది కొనాలి. మరి వాటన్నిటికీ నీ ఆచార వ్యవహారాలు అడ్డుపడినప్పుడు ఈ దేవత అర్చన అనేటువంటి, ఈ మానసికమైనటువంటి అర్చన, మానసికమైనటువంటి పూజ, ఇది మానస పూజ. దానికి అడ్డేమున్నది? అందుకని అక్కడేంటి, హృదయమే శివ మందిరమని మొదలు తెలియవే మనసా, మాయయను కమాటము ఆ మందిరమును మూసినది. మాయ 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 మాయ. ఆ మాయ ఏం కాదు, నువ్వు అహంకార అమకారంతో కూడి ఉంటే అది మాయ అయింది. దాని పేరుని మాయ అన్నాడంతే. మాయని జపం చేయమల్లా. మాయని జపం చేస్తే మాయ తొలగదు. మాయని జపం చేస్తే మాయ తొలగదు. ఇప్పుడు ఇక్కడ అజ్ఞానం అనేటువంటిదే గనక ఉంటే జ్ఞానానికి తావులేదు. జ్ఞానమే ఉన్నది. ఉన్నటువంటి జ్ఞానానికి అడ్డు వచ్చినటువంటి అడ్డుని తొలగించడం అనేటువంటిది గురు బోధ శ్రవణం చేత ప్రయత్నం జరుగుతోంది. జరిగింది, జరుగుతూ ఉన్నది, జరిగింది. ఏంటది ప్రయత్నం? ప్రయత్నంతో సఫలీకృతం అవుతున్నాం. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్. జీవితంలో పూర్వం జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు ఉన్నది. ఇంకా ఏమైనా సరే తప్పకుండా నేను అటువంటి ఉపాసనలోనే ఉంటాను అనేటువంటి దృఢ నిశ్చయాన్ని తీసుకుంటోంది మనసు. కాబట్టి ఏమవుతుంది అక్కడ, అజ్ఞానం ఆవరించి ఉన్నది అనేది అప్పుడు పుట్టిన పిల్లాడు కూడా తెలుసు. కానీ దాని గురించి ఎలా రహితం చేసుకోవాలో తెలియటం లేదు. కాబట్టి దాని యొక్క సూక్ష్మాన్ని గురుదేవులు మనకి ప్రబోధన చేస్తున్నారు, జాగృతం చేస్తున్నారు. నీలో ఉన్నటువంటి వెలుగుని బయట నీదే, అది నీ సొంతమే అయ్యుంది, పైనుంచి రాదు. ఈ అగ్గిపెట్టి ద్వారా వెలిగించేటువంటిది కాదు. నువ్వు బయట పెట్టుకున్న దీపం అగ్గిపెట్టితో వెలిగిస్తావు. హారతి కర్పూరం బయట ఉన్నటువంటి అగ్గిపెట్టితో వెలిగిస్తావు. మరి నీలో ఉన్నటువంటి జ్యోతి దేని ద్వారా వెలిగించారు? ఎవరు వెలిగించారు? అది తాను అనుకున్నాడేమో, సృష్టి జరిగింది, దానిలో తాను వెళ్ళి కూర్చున్నాడు, దానికి అడ్డొచ్చింది మాయే అనే కవాటం, ఆ మందిరాన్ని మూసింది. అప్పుడు ఆ మందిరాన్ని మూసి ఉంటే ఏమైంది? శివుడే సద్గురు రూపము స్వీకరించి వచ్చనే, శివుడే సద్గురు రూపము స్వీకరించి వచ్చనే, పరశివ స్వరూపుడు. ఆ లోపల ఏదైతే ప్రకాశిస్తుందో అధిష్టానకర్త అయినటువంటి సాక్షాత్తు సర్వాధిష్టాన చైతన్య చక్రవర్తి గనక అనుగ్రహించి సద్గురు రూపాన్ని స్వీకరించి మనకు మనకు ఆ వారి యొక్క దర్శన స్పర్శన సంభాషణ వందనాదులను ప్రసాదించి తన బోధల వెలుగున శివ దర్శనము చేయనచుని, తన బోధల వెలుగున శివ దర్శనము చేయని. నీ అసలు స్వరూపం జ్ఞానం. నువ్వు అసలు జ్ఞానమే కలిగి ఉన్నటువంటి వాడివి. దానికి అడ్డు నీ మనసు తీసుకొస్తోంది. కాబట్టి తీసుకొచ్చిన మనసుని అడ్డున్నటువంటి అడ్డుని తొలగించుకో. వడ్ల గింజలో బియ్యపు గింజ. నిక్షుద్ బాధ తీరాలంటే బియ్యమే పదార్థం, కాని వడ్లు పదార్థ స్వరూపాన్ని నువ్వు తినవు. నువ్వు పశువు కాదు, నువ్వు మానవుడి, నువ్వు మనుష్యుడిగా జన్మించావు. కాబట్టి ఈ విధంగా నీకు అడ్డున్నటువంటి అహంకార మమకారాలు అనేటువంటి మాయ అనేటువంటి ద్వారం మూసివేసి ఉన్నది. దాన్ని తెరిపించడానికి సద్గురుదేవులు వచ్చారు. పరశివ స్వరూపం సద్గురు రూపంలో అవతరించింది. ఆ బోధల వెలుగులో బోధ చేత జాగృతం చేస్తోంది. ఆ దీపం ఉన్నది, అది అది తాను, అదే నేను. అంటున్నాడు భగవాన్. అదే తాను, అదే నేను అంటున్నాడు భగవాన్. అందుకని అటువంటి నిత్యార్చన శాశ్వత అర్చన అంటే పూట పూట చేసే అర్చన అర్చన కాదు, శాశ్వత అర్చనకి మనకి త్రోవ చూపించాడు ఆ భగవానుడు సమర్థ సద్గురు దేవులు గనక. నిత్యార్చన శాశ్వత అర్చన ఎక్కడున్నా ప్రతి విషయాన్ని, ఆహా ఏమి చిత్రించావయ్యా, ఒక ప్లాస్టిక్ ముక్కలో ఒక మూడో నాలుగో ఒక ముక్కలు పెట్టి దాన్ని గుండ్రంగా తిప్పుతూ ఆ దాని నుంచి ఏదో కాస్త స్విచ్ ఆన్ చేస్తే చాలు, అది తిప్పడము దాని ద్వారా గాలి రావడము ఏదో చెమటలన్నీ తగ్గిపోటు. ఓహో ఏమి చిద్విలాసమయ్యా, మరి ఈ గాలిని కూడా తీసుకోవడానికి నీ గాలి బాగుండాలి కదయ్యా, నీలో గాలి బాగుండకపోతే ఈ గాలి ఉన్నా ఒకటే, లేకపోతే శవం కింద పైన కూడా ఫ్యాన్ వేసుకుంటాం మనం. డెడ్ బాడీ పెట్టుకుని చుట్టూ వాళ్ళందరూ ఏడుస్తూ కాస్తూ నామం చేస్తూ భగవద్గీత పారాయణ చేస్తూ పైన ఫ్యాన్ లేస్తారు. చుట్టూ ఉన్న ఈ చేసే వాళ్ళకి ఫ్యాన్ కావాలి, కానీ ఆ పడుకోబెడతామే ఆ బాడీకి ఫ్యాన్ ఉంటే అంత తీస్తే అంత, ఏమండి ఐస్ బాక్స్ లో పెడితే అంత పెట్టకపోతే అంత. నువ్వు ఐస్ బాక్స్ లో పెడితే ఎంతో ఆ దేహానికి తిరిగి తీసుకెళ్లి కట్టెల మీద కొడుకేసి అగ్గి నలిగించడా అంతే, తేడా ఏముంది? ఆ తేడాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి? నీలో జ్యోతి ప్రజ్వలిస్తున్నంతసేపే నీకు తెలుస్తోంది ఇది వేడి ఇది చల్లన, శీతోష్ణములు సుఖ దుఃఖములు రాగద్వేషములు పైన కింద తరాతన భేదాలు చిన్నవాడు పెద్దవాడు ఉన్నవాడు లేనివాడు ఇవన్నీ కూడా ఇందులో ఉండగా తెలుస్తున్నాయి. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే కూడా ఈ ద్వైత భావన రహితమైతే గాని అందులో ఉన్నటువంటి జ్యోతిని మనం దర్శించలేం. అటువంటి జ్యోతిని దర్శింపచేసేటువంటి వాడే సమర్థుడైనటువంటి గురునాథుడు. సరస్వతీదేవి అంతర్వాహిని అయ్యి తానే లోపల నుంచి ప్రేరేపణ చేత ఏమవుతుంది అక్కడ గురునాథులు ప్రజ్వలింపచేసి శబ్దము శబ్దం ద్వారా వచ్చే ప్రణవము ఆ ప్రణవంలో ఉన్నటువంటి ఇంత ప్రకృతి యొక్క దాని సహజ స్వభావం ఏంటి దీని సహజ స్వభావం ఏంటి, ప్రకృతి మాత్రం దీని ఆధారం చేత ప్రకాశిస్తోంది, ప్రకృతికి మూలమైనటువంటిది మూలమంత్రా ఏ నమః లేదు, మూలమంత్ర ఏ నమః ఉంది కదా, మూలమంత్రార్థ స్వరూపిణి ఏ నమః, మూల మూలలా ఉన్నటువంటివి ఒక మాట అన్నాము అంటే ఒక మాట విన్నాము అంటే ఏమవుతుందండి, ఒళ్ళు జలదరించేసింది అనుకో, మాట వినేసరికి అంటారు ఒళ్ళంతా జలదరించిందంట ఆ మాట వినేసరికి, ఏమండి ఒళ్ళంతా ఏమైనా కదిలిందా, లేదు ఆ మనసు కదులుస్తోంది, వినే వినికిడి అపశబ్దం వినిపించేసరికి వణుకు పుట్టిస్తోంది. మరి చిన్న శబ్దమే ఇంత వణుకు పుట్టించేటువంటి బాధని లేకపోతే తనను తాను మరిచేటువంటి ఆనందాన్ని ఇస్తున్నప్పుడు ఈ ప్రణవం అనేటువంటి తత్వార్థ బోధ విశేషము ఎంత గొప్పదండి. తనువును మరిచి తానెవరు తాను గుర్తింపజేసి నిజమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మనకు మన అదృష్టవశాత్తు గురు సరస్వతి అనేటువంటి ఆ జగన్మాత గురునాథులు మరి ఇంతటి శక్తిని మనకి ప్రసాదిస్తున్నారంటే ఏ విధంగా కొనియాడగలం. కనుక ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత ఉండిపోతుంది, ఎప్పుడో అప్పుడు ఆపుకోవాల్సిందే. బాహ్యమైనటువంటి శబ్దాలు ఎప్పుడుకోప్పుడు ఆపాల్సిందే, కానీ అంతర్ శబ్దం కూడా బాహ్య శబ్దం తర్వాత అంతర్ శబ్దం మిగులుతుంది. మౌనం వహిస్తే కూడా లోపల శబ్దము ఊగుళ్ళాడుతూ ఉండొచ్చు. ఈ బాహ్య శబ్దము అంతర్ శబ్దము కూడా ఏకాగ్రత చెందాలి అంటే అక్కడ ఏమవ్వాలి, అన్నిటా ఉన్నటువంటి ఏకత్వాన్ని దాన్ని దర్శించాలి, దాని అనుభూతి పొందాలి. అటువంటి ఏకత్వాన్ని ఏకమైనటువంటి సత్యస్వరూపాన్ని మనందరికీ అనుభవపూర్వకంగా గురుదేవులు మనకి ప్రసాదించి అటువంటి అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను అఖండ సాధనా సంపత్తిని ప్రసాదించి సర్వదా గురునాథులు రక్షించుగాక సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను అఖండ సాధనా సంపత్తిని భగవన్నామామృత రసాస్వాదాన్ని ప్రసాదించి సర్వదా జగన్నాథుడు రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్య ఐశ్వర్యములను ఆత్మానందాన్ని బ్రహ్మామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక సుఖీ భవ సుఖీ భవ. హరే ఓ. వచ్చింది? బయట నుంచి వచ్చిందా? అందరూ ఓం అన్నామే. అమ్మయ్య అయిపోయింది ఇప్పుడు, అంతకు ముందు అన్నా అనకపోయినా ఒకసారి ఓం అంటే అమ్మయ్యా అండి. మరి ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. ఆ ఓంకారానికి లోపల ఏమైనా ఎక్కడైనా బాక్స్ లో ఏమైనా ఉందా? లోపల ఏమైనా బాక్స్ ఉందా? బాక్స్ లేదుగా. ఏముంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఆధారం ఏదై ఉన్నది? చైతన్యం, శక్తి, చిచ్చక్తి. దాని ఆధారం చేత మనసు దాని వైపు తిరిగింది. తిరగగానే ఏమైంది? ఏకాగ్రత. గురుదేవుల యొక్క దివ్య చరణ అరవిందములు. అందుకనే పూజలో కూడా సాకారం కంటే నిరాకారం అంటే ఎక్కడున్నది? ఆ దివ్య చరణారవిందములు ఎక్కడున్నాయి? పీఠం ఎక్కడది? తనదే. అందుకని అటువంటి ఓంకారం, ఓంకారం ఎప్పుడైతే మనలోంచి ఓం అనేటువంటి శబ్దం బయలుదేరిందో మన మనసు దాని వైపుకు తిరిగింది. తిరిగేసరికి వెంటనే ఎక్కడుంది? ఎవరి లక్ష్యార్థ శుద్ధి చేత ఆ లక్ష్యార్థం మీద మనస్సు నిలుస్తుంది. అంతే కదా. ఎవరు చేసుకున్నటువంటి ప్రణవం చేత, ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో, కొంతమంది కాళీమాత అనుకోవచ్చు, కొంతమంది సరస్వతి మాత అనుకోవచ్చు, కొంతమందికి నిన్న గాయత్రి మాత గుర్తుండొచ్చు, మొన్నటి మన సావిత్రి మాత గుర్తుండొచ్చు, అటు మొన్న బాల గుర్తుండొచ్చు, త్రిపుర సుందరి గుర్తుండొచ్చు. ఒక ఒక్కొక్కటి ఆరాధ్య దేవు ఒక్కొక్కటి రూప. ఏమన్నారు? ఉపాసకానాం కార్యానాం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల యొక్క కార్యాన్ని నిర్వర్తించడానికి బ్రహ్మయే పరబ్రహ్మయే రూపాన్ని కల్పించుకుంటోంది. ఇప్పుడు నువ్వు ఏ రూపం అంటే ఆ రూపము. నిన్న అమ్మవారి స్థానంలో మరి నిన్న గాయత్రిని కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు వెంటనే మరి ఈ అమ్మాయిలా మనం ఏమైనా కూతురు ఉపాసన చేశామా? పాపం మన అనుగ్రహించడానికి అన్న అమ్మలు నేనేనే. మళ్ళా నా పక్కన ఇంకో అమ్మ, నా పక్కన ఇంకో అమ్మ, నా పక్కన ఇంకొక అమ్మ, పదకొండు రోజులు 11 అమ్మలు చేర్చాలంటే ఇప్పుడు ఇది స్థాలదే. అయినా నీకు ఎన్ని రూపాయలు చూపిస్తే మాత్రం నువ్వు పట్టుకోగలుగుతావు కనుక. అందుకని నువ్వు ఉపాసన చేయడానికి ఒక్క మూర్తి చాలు. ఒక్క మూర్తిని ఉపాసన చేస్తూ నువ్వు ఎన్ని మూర్తుల దగ్గరికి వెళ్ళినా ఇంకా ఈ మూర్తి మార్పు లేదు. ఈ మూర్తికి మార్పు ఉండదు. ఎందుకని? ఉపాసన చేత సాధింపబడినటువంటి, ఉపాసన చేత సాధింపబడినటువంటిది. ఉపాసనతో ఏమవుతోంది? సద్రూపాన్ని పొందుతోంది. సద్రూపాన్ని, దాని యొక్క లీలలని పొందుతోంది. పొందేసరికి ఏమవుతోంది? అక్కడ హాయిని అనుభవిస్తోంది మనసు అక్కడ. అప్పుడు ఎందుకని? ధ్యానం కుదరడానికి ఏమైనా భిన్నమా? ఎక్కడి నుంచి బయట నుంచి వస్తుందా ధ్యానము చెప్పండి? ప్రశాంతత ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు అన్నిటినీ వదిలిపెట్టి వచ్చావేమో ప్రశాంతతని పొందగలుగుతున్నావు. ఇక్కడ కూడా అలాంటిదే. నలుగురు ఎలాగో కలిశారు కాబట్టి ఇక్కడే అన్ని కూడా అన్ని కార్యక్రమాలు చేసుకెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏమండి ఏకాగ్రత కుదురుతుంది? అనేకాగ్రత. ఏకాగ్రత కుదరదు, అనేకాగ్రత. ఇక వాళ్ళు సహవాసం పెడితే మనకు కూడా అనేకాగ్రతే. వాళ్ళ పక్కకి చేరితే మనకు కూడా అనేకాగ్రతే. అందుకని ఇన్ని రూపాలు ధరించి బ్రహ్మ రూపకల్పన చేసుకుని మన కోసము ఎన్నెన్ని రకాలుగానో, మన హిందూ సాంప్రదాయంలో ఎన్ని రూపాలండి అంటే, ఎందుకు అన్ని రూపాలు ధరించి వచ్చాడంటే ఏ రూపం నేను కాదు అని తెలియజేయడానికి ఆఖరికి. అన్ని రూపాలను ధరించి వచ్చి ఏ రూపం నేను కాదు, దానికే గురుదేవులు ఏమన్నారు? సర్వహీన స్వరూపోహం. అమ్మయ్య ఎవరు ఓం అనేసరికి అనుకున్నా అనుకోపోయినా నిద్రలో ఉన్న రాజా మాత్రం అనుకున్నాడండి అమ్మయ్య ఇవాళ వదిలిపెట్టినట్టున్నారు అని. అసలే ఏసీ వీపు కట్టుకునే వ్యక్తి గబగబా వెళ్ళి ఇది కట్టేశాడు, ఈ షాపు కట్టేసి అందరికీ కాస్త హవా ఇచ్చాడు. ఇక హాయిగా చెప్పుకోవచ్చు మన ఇష్టం, ఇంకా ఎంతసేపు చెప్పి చెప్పుకోవచ్చు. మా పిల్లలు చెవట్లనే తీరుస్తున్నాడు కదా. ఇప్పుడు ఇక ఈ చెమట పోసింది, ఫ్యాన్లు వేయాలి అన్నటువంటి సంకల్పం ఎక్కడి నుంచి ఉద్భవించింది? లోపలున్నది మానసిక తత్వం అడ్డుపడింది సరస్వతి మాత ఎదుట. ఆ మానసిక తత్వం అడ్డుపడి ఏమన్నది? ఓం అనేసరికి ఇలా కూర్చుంటాం మానేసి షాపు కట్టేసి, అది కెమెరా షాప్, కట్టేసి వెన్ని ఏమేమి వచ్చాడు. మరి అదే నా బాధ అంతా. ఈ స్విచ్ల మీదకి వెళ్ళినంత తొందర భగవన్నామాలు అనేటువంటి స్విచ్ల మీదకి వెళ్ళి ఈ నామాలన్నిటికీ ఆధారం ఒకటే ప్రణవ స్వరూపం అనేటువంటి ఉపాసనలోకి వెళితే అంతకంటే ఇంకేం కావాలండి? రాత్రే పగల ఎంత హాయి ఉంటుందండి అందులో. వీటన్నిటికీ కరెంటే ఆధారం అనేటువంటిది ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఇన్నిటికీ ఆధారమైనటువంటిది, ఇన్ని అవస్థలకి కారణమైనటువంటిది ఒక్కటే ఉన్నది, అది ప్రణవమే. అది మనం చెప్పుకోవాలంటే శబ్దరూపంలో ప్రణవం ఆధారమై ఉన్నది. అది శబ్దాన్ని దాటి వెళితేమైనది తానే. నిద్దట్లో ముందర ఏదో భావన వింటూ ఉంటారు, తర్వాత బాగా నిద్ర పట్టినప్పుడు ఏమీ తెలీదు, మళ్ళా నేను బాగా నిద్రపోయాను అని చెప్పినప్పుడు ఫోన్ వస్తుందండి, లేచి ఫోన్ తీస్తారు. ఏమండి ఏం చేస్తున్నారు సార్ అన్నాం అనుకోండి, నిద్రపోతున్నాను ఈ ఫోన్కే లేచాను, నిద్రపోతున్నాను అని చెప్తాడు అనుకోండి ఫోన్ తీసిన వాడు. అదేంటి సార్ నిద్రపోతూ ఫోన్ ఎలా మాట్లాడుతున్నారు మీరు? అదేనయ్యా, ఇంత ముందు వరకు నిద్రపోయాను, నీ రింగ్కి లేచి ఫోన్ తీశాను, అందుకని నిద్రపోతున్నవాడు మాట్లాడలేడు, మాట్లాడితే నిద్రపోవడం కాదు. ఎలాగా? అదే విధంగా ఇన్ని భావకల్పనలు ఇటువంటి సంకల్ప వికల్పాలు ఉన్నంతసేపు, అలజడి ఉన్నంతసేపు వీడికి సమాధి కాని ధ్యానంలో ఉన్నటువంటి బుద్ధి ఏకాగ్రత కాని కుదరడం కష్టం. అది ఏకాగ్రతకి వెళ్లాలంటే మన అందరిలో ఉన్నటువంటి ప్రణవాన్ని, ప్రణవ స్వరూపు ఎవరు? ప్రణవ స్వరూపిణి అయిన మహా ఏమండి ఓంకారం అంటే దేనికి రూపము అంటే, అప్పుడు పుట్టిన పిల్లాడితో సహా చూస్తాడు ఎలా నా దేవుడు అన్నట్టు. ఎందుకంటే ఓం అంటే తేలిక వాడికి, ఆ తల్లి అందనుకోండి వాడు కూడా కొంతసేపు ఆవలించిన వాడలో అంటుంటాడు, అవునా కదా? తల్లి నేర్పిన దాన్ని బట్టి కదా వస్తుంది, ఆలిస్తూ ఆడిస్తూ ఏదో చేస్తూ నాన్న అనమన్నాం అనుకోండి, వాడు ముందర మూత పెట్టడం నేర్చుకుంటాడు, తర్వాత ధ్వని చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తర్వాత ధ్వనిని కూడా అంటాడు, తర్వాత తల్లి అంటుంది ఓం అంటున్నాడు ఓం అంటున్నాడు ఓం అంటున్నాడు అన్న తర్వాత బాబు అన్నాం అనుకోండి, వాడు కూడా బాబు అంటాడు తర్వాత, అప్పుడు నా పిల్లాడు ఓం బాబు కూడా అనేశాడు. అబ్బా ఎంత ఆనందం అండి. ఆ తర్వాత మొదలు పెడతారు, ఆ పిల్ల టీవీ దగ్గర తీసుకెళ్లి పొడుగు పెడతారు వాడిని, ఆ టీవీలో వచ్చే ఏది అపశబ్దాలన్నీ వాడు కూడా నేర్చుకుంటాడు. దాంతో ఈ ఓం బాబు వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు టీవీలో తెలియదు కానీ ఏదో చెప్తారు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయట, అడ్వర్టైజ్మెంట్లు మిస్ కాకుండా చూస్తాడటండి ఆ పిల్లవాడు. ఇంతకీ ఎన్ని వయసు పిల్లవాడు? సంవత్సరంన్నర పిల్లవాడు. టీవీ ముందు పొడుగు పెడతారన్నమాట, చెప్పుకోవడం కూడా ఆనందమే ఆ తల్లిదండ్రులకి. అదేంటో కర్మ కాలిపోను, అది కూడా ఒక ఆనందం అండి. మా పిల్లవాడిని హాల్లో పొడికేస్తామా, ఒక్క అడ్వర్టైజ్మెంట్ మిస్ కాడనుకోండి, నిద్రపోయేవాడు కూడా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి కొంచెం గట్టిగా వస్తుందట అడ్వర్టైజ్మెంట్, వచ్చేసరికి వాడు నిద్రపోయేవాడు ఇటు తిప్పి ఉన్నాడు కూడా తల తిప్పి చూస్తాడట. మరి ఎవరండి నేర్పింది అదంతా? అభ్యాసే కూటి విద్య అన్నారు, అభ్యాసే కూటి విద్య అన్నారు. ఏం నేర్చుకున్నా అభ్యాసం చేతే, అక్షరం చేతే, అది నేర్చుకుంటేనే, శ్రద్ధ ఉంటేనే వస్తుంది. అలాగే సాధన కూడా శ్రద్ధతో వింటే, శ్రద్ధతో ఆలకిస్తే అప్పుడు మనం శ్రద్ధగా ఆలపిస్తాం. శ్రద్ధతో ఆలకిస్తే శ్రద్ధతో ఆలపిస్తాం, శ్రద్ధతో పూజిస్తే పూజ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకని ఏది మానసిక పూజ, బాహ్య పూజ. అందుకని బాహ్య పూజ దేహం తెలుసున్నంత వరకు, బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని గుర్తిస్తున్నంత వరకు, బయట వ్యామోహాలు ఉన్నంత వరకు చేయాలి. వ్యామోహం ఉన్నా లేకపోయినా బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నామన్నంత వరకు చేయాలి. ఎప్పుడైతే ఇదంతా కాదనుకుని లోపలికి వెళ్తామో అప్పుడు మానసిక పూజలోనే చాలు, ఇంకా బాహ్య పూజ అవసరం లే. ఆ తర్వాత సైన్స్ పరంగా వెళ్ళినా కూడా ఈ పూజాదికాలు చేస్తే త్యాగస్థంతో వెళ్తే అది ఖర్చులు ఎక్కువ ఫలితం తక్కువ అవుతుంది, కానీ అలా కాకుండా చక్క శాస్త్ర ప్రకారంగా కనుక పూజిస్తే అది ఇంటికి కూడా వెలుగు. తెల్లార్జామునే దీపం పెట్టుకుంటే ఇంట్లో ఉన్న చీకటి ముందర తొలగిపోతుంది, అందులో వెలిగించే దీపం దేవుడి దగ్గర. దేవుడి ముందు ముగ్గు వేస్తే ఎక్కడున్నటువంటి సూక్ష్మజీవులు అక్కడికి చీమలు కట్ట వాటికి ముందు భూత భూతాలకి ఆహారం వేస్తున్నట్టు ఆ తృప్తి భూత తృప్తి ఏది అది మళ్ళీ బియ్యపిండే వేస్తారు అందుకే సున్నం కాదు బియ్యపిండి వేస్తారు ముగ్గంటే అదే వెయ్యాలి మరి అలాగే ఒక్కొక్కటి చేశాను ఒక్కొక్క పువ్వు పెట్టామంటే అక్కడ అందంగానూ ఉంటుంది మన హృదయానికి చైతన్యవంతంగానూ ఉంటుంది ఒక సామాన్య పులు వేగించాము అంటే అది ఇల్లంతా సుగంధపూరితం అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆ సుగంధం కూడా దేవుడి దగ్గరికి వెళ్లి దేవుని సుగంధంతో మిళితమయ్యి సువాసన వెళ్ళదు ఆడిది ఒకటి వెలిగించాము అంటే ఈ చీకటి పోవడమే కాకుండా దేవుడి యొక్క దివ్య సుందరాకృతిని దర్శించి మనం కూడా దైవ లక్షణాలని అలవరుచుకుంటాం మనది కూడా ఒక దివ్యమైనటువంటి జీవితంగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని అటువంటి అవకాశాన్ని మనకి ప్రసాదించడం కోసమే ఇటువంటి కార్యక్రమాల్ని గురుదేవులు మనకి ప్రసాదించారు కాబట్టి అందరం కూడా ఎక్కడి నుంచి చేయాలి ప్రణవం అనేటువంటిది నాభి నుంచి ఏకాగ్రతగా అక్కడికి ఏమైపోవాలి అన్ని కూడా ఎలాగైతే ఉరువు వేసేసరికి ఉడుగు చెట్టు గింజలన్నీ ఆ చెట్టు మొదటికి ఎలా వెళతాయో అలాగే మనం ఒక్కసారి మన దై ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆ ప్రణవాన్ని ఒక్కసారి ఉచ్చారణ లోపల నుంచి బయలుదేరేసరికి ఇంద్రియాలన్నీ కూడా అక్కడికి వెళ్లిపోయి స్తబ్దతైపోవాలి అది వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి తనలో తానై ఉన్నటువంటి స్థితిని పొందాలి కాబట్టి నాభి నుంచి ఎలా కూర్చోగలిగితే ఎలాగా కొద్ది నిమిషమే కాబట్టి ప్రణవాన్ని 3 సార్లు పూరించండి